మౌనముగా ఉన్నటువంటి స్థితిలో ఒకదాని తర్వాత ఒకటి 24 అవతారాలు గబగబగబగబ దిగిపోతాయి. తొమ్మిది నెలలలో తల్లి యొక్క శరీరములో రూపుదాల్చుకుంటున్నటువంటి శిశువు ఈ పరిణామక్రమములో మానవజాతి నేర్చుకున్నటువంటి మొత్తము విద్యను నేర్చేసుకుంటాడు. భౌతికమైనటువంటి శరీరానికే ఇంత శక్తి నిబిడీకృతం అవుతే ఆ శరీరాన్ని నిర్మించుకుంటున్నటువంటి చేతనత్వానికి ఇంకా ఎంత శక్తి ఉంటుంది? ఆ చేతనత్వముల్లో ఈ అవతార ప్రక్రియలన్నీ జరగాలి. ఇప్పటికి ఎన్ని అవతారాలు వెళ్ళిపోయాయి? దశావతారాలలో 9 అయిపోయాయి కదా. అంచేత ఈ 9 అవతారాలు మీలో ఒకదాని తర్వాత ఒకటి సులభంగా రూపొందగలగాలి. ఐన్స్టీన్స్ యొక్క థియరీ ఆఫ్ రిలేటివిటీ, బోర్స్ అటామిక్ స్ట్రక్చర్, మానవ శరీరం యొక్క అనాటమీ, ఇవంతా మొట్టమొదట కనిపెట్టినటువంటి వాళ్ళకి ఎన్ని సంవత్సరాలు పట్టి ఉంటుంది? కానీ ఈనాడు మీరు క్లాస్ రూమ్ లో కూర్చుని నేర్చేసుకోవచ్చు. పూర్వకాలంలో అయితే శవాల్ని తవ్వేవారు. అప్పుడు శవాల్ని తవ్వటానికి ఒప్పుకునేవారు కాదు, రాత్రిళ్ళు దొంగతనంగా తవ్వేవారు. పట్టుబడితే చంపేటేమండి. కానీ వాడికి ఆ శరీర విజ్ఞానం నేర్చుకునేటటువంటి ఆర్తి అంత ఉండేది, నేర్చుకున్నాడు. ఇప్పుడు నేర్పుతాం అంటే ఏమంటున్నావు? మాకు టైం లేదు. ఆ మానసిక స్థితి మారకపోతే జ్ఞానం రాదు. ప్రాణాలు సైతము ఒడ్డి నేర్చుకున్నటువంటి ఆ అద్భుతమైనటువంటి విజ్ఞానాన్ని తిని కూర్చుని అనుభవిస్తూ కూడా నేర్చుకోలేనటువంటి ఆ మానసిక స్థితి ఏర్పడింది. ఇప్పుడు ఎంత కష్టపడేవాడు మిఖిలాంగో, శిల్పాలు చెక్కేవాడు. ఓ అద్భుతమైనటువంటి శిల్పం ఉంది అతన్ని, క్రైస్తిని, క్రూసిఫైడ్ క్రైస్తిని తల్లి, యువకుడైనటువంటి క్రైస్తిని తల్లి తన ఒడిలో తీసుకుని విచారిస్తూ ఉంటుంది. అది చెక్కటానికి ఆ క్రైస్ట్ యొక్క నరాల్లో ఉన్నటువంటి రక్త ప్రవాహం మీకు కనిపిస్తూ ఉంటుంది. అందులో ఆ శిల్పకళ నేర్చుకోవటానికి అతను దొంగతనంగా 27 అడుక్కు తింటూ, చాకరీ చేసుకుంటూ, ఊడిగం చేసుకుంటూ, పని మనిషికి రెస్ట్ ఇవ్వంగా మనం ఆ పని చేసేవాడు, చేసుకునే రాత్రులు శవాన్ని కోసేవాడు. ఇందుకు అనాటమీ తెలియటానికి, ఎలాగా రూపాన్ని తీసుకురావాలి, తల్లి ఒడిలో పడుకున్నటువంటి ఆ యువకుడి శరీరము మీకు యువకుడి శరీరంలా కనిపించదు, అతి చిన్న పిల్లవాళ్లా కనిపిస్తుంది. చెప్పినా కూడా దాన్ని చెక్కటానికి ఇంత చేస్తే శిల్పమేగా, ఎవడాదరించాడు ఇప్పుడైతే మనం చెప్పుకుంటున్నాం గాని. అంటే జ్ఞాన తృష్ణ అలా ఉండేది. కానీ ఆ జ్ఞాన తృష్ణ ఇప్పుడు మీరు ఎన్నాళ్ళలో నేర్చేసుకుంటున్నారు? హాయిగా కూర్చుని ఫ్యాన్ కింద వాళ్ళెవరో కోసి చూడమంటే ఆ శరీరాలకి వేరే గది ఒకటి పెట్టుకుని మార్చురి అండి అందాన్ని. అయినా ఎవడు వెళ్ళాడు అనాటమీ క్లాసెస్కి? వాడు ఆపరేషన్ చేస్తానంటాడు నీకు. లియోనార్డో విన్సి ఆపరేషన్ చేశాడు అనుకోండి, ఇప్పుడు డాక్టర్ల కంటే బాగా చేయగలడు. చూడండి, ప్రతి నరము తెలుసు వాడికి, ఎక్కడ ఏది ప్రవహిస్తుందో. ఆ చేతనత్వం యొక్క వృద్ధి కూడా జరుగుతూ ఉండి ఉంటుంది కదా మానవ శరీర వృద్ధితో పాటు. అది ఎలా చెప్పగలం మనం? చేతనత్వం వృద్ధి చెందితేనే మానవ శరీరం యొక్క నిర్మాణము ఈ రకంగా తయారైంది. ఎన్ని అవతారాలు వెళ్ళిపోయాయి? 9 అవతారాలు వెళ్ళిపోయాయి, ఇంకొక అవతారం రావాలి. అంటే అర్థం ఏంటి? మానవీయ చేతనత్వము నేర్చుకోదలుచుకుంటే ఎన్ని అవతార రహస్యాలు అర్థం చేసుకోగలదు? 9 అవతార రహస్యాలు అర్థం చేసుకోగలదు నేర్చుకోదలుచుకుంటే. భాగవతం ఏం చెప్తోంది? 9 అవతారాలు కాదు, ఆ 9 అవతారాలను 24 అవతారాలుగా మార్చింది. ఉన్నవి అవే, ఇంకాస్త సటిల్ డిస్టింక్షన్ తీసుకొచ్చింది. బిఎస్సి డిగ్రీ 3 కోర్సు అని చెప్తాం. అంటే డిగ్రీ, ఒక డిగ్రీ ఎన్ని కోర్సు, ఎన్నేళ్ళగా మారింది? తర్వాత ఏం చెప్తాం? 2 3 6 మొదటి 6 తర్వాత 6. అంచేత ఒక డిగ్రీ 3, 3 కాస్త 6 మారింది. అలాగా ఈ 10 అవతారాలను భాగవతము 24 అవతారాలుగా చూపిస్తుంది. అందులో ఉన్నటువంటి ఆ మొదటి అవతారమే దత్తావతారము, కాని పేరు మార్చాడు. దత్తావతారం అని పేరు పెట్టలేదు దానికి. సనక, సనందన, సనాతన, సనత్కుమారులు అని పేరు పెట్టింది. సనక, సనందన, సనాతన, సనత్కుమారులు దత్తావతారం. ఈ సందర్భమున మన ఇంద్రియ నిగ్రహం గురించి నిన్న చదువుకున్నాం కదా, దాని తర్వాత కంటిన్యూ చేస్తూ ఇది దత్తావతారం ఎలా అయిందో ఆలోచిద్దాం. ఈ సందర్భమున బ్రహ్మచర్యమునకు మరి ఒక అర్థమును కూడా గ్రహింపవలసి అవసరం ఉన్నది. బ్రహ్మమనగా వేదమని భావము, చర్యమనగా చరించుట అని అర్థము. బ్రహ్మచర్యమనగా బ్రహ్మమునందు చరించుట అనగా వేదమును అధ్యయనము చేయుట అని అర్థము. బ్రహ్మచారి ఇంద్రియ నిగ్రహము గలవాడై శాస్త్రాధ్యయనమును సాగించవలెను. సనక సనందాది మహర్షులు దిగంబరులై ఉండిరి. దిగంబరులై అవధూతలుంటారు. దత్తాత్రేయుడు కూడా బాలోన్మత్త పిశాచ, రకరకాల రూపాలలో ఉంటాడు దిగంబరులై. దిగంబరులై అంటే అర్థం ఏంటో అంటే బట్టలు లేనివాడు, అంటే ఏంటని అర్థం? పిల్లి అంటే మార్జారం అని చెప్తున్నారు మీరు, లేకపోతే ఇంగ్లీష్ లో క్యాట్ అని చెప్తున్నారు. దిక్కులే అంబరము దిగంబరము, ఓకే, అంటే ఏంటని? బ్రహ్మచర్యమునకు మరి ఒక అర్థము కూడా గ్రహింపవలసి ఉన్నది. బ్రహ్మమనగా వేదమని కూడా భావము, చర్యమనుగా చరించుట అని అర్థము. బ్రహ్మచర్యమనగా బ్రహ్మము నందు చరించుట అనగా వేదము అధ్యయనము చేయుట అని భావము. బ్రహ్మచారి ఇంద్రియ నిగ్రహము గలవాడై శాస్త్రాధ్యయనమును సాగించవలెను. సనక సనందాది మహర్షులు దిగంబరులై ఉండేవారు, వారి బ్రహ్మచర్యము అసమానము. అందుచేత వారు ముదిమి నెరగని వారై సదా బాలుర వలె కనిపించుచుందురు. చేతులెత్తండి జవాబు. ఒకటే ఎత్తిందే ఒక చెయ్యి, అంచేత రైట్ అయినా తప్పైనా వాళ్లే కరడుపతి, అంతగా అసలు కాంపిటీషన్ లేదుగా. ఆకాశం యొక్క స్వభావం ఏంటి? దిగంబరం అంటే శబ్దములతో బట్టలు తయారు చేసుకోగలిగేవాడు. అంటే పదము అంతేగా అర్థం. మరి దిగంబరం అంటే పదార్థానికి పదము పదార్థముగా మార్చగలిగేటటువంటి శక్తి ఉన్న వాళ్ళందరూ కూడా దత్తావతారులే, దిగంబరులే. దిగంబరులే అంటే బట్టలు లేనివాడని కాదు, ఆ ఆకాశంలో ఉన్నటువంటి పదములను బట్టలుగా వాడగలడు. అంటే పదం ఏమైపోతుంది, పదార్థముగా మారిపోతుంది. కానీ పదము పదార్థముగా మారాలి అంటే నాలుగు స్థితుల నుంచి దిగాలి. ఏంటా నాలుగు స్థితులు కదా, ఆ నాలుగు పేర్లు ఇచ్చాడు అక్కడ. సనక, సనందన, సనాతన, సనత్ కుమార్. చేత అక్కడ నలుగురు లేరు, నాలుగు స్థితులలో ఉన్నటువంటి చేతనత్వము మనలో అవతరించాలి. అవతరించిందా అవతరించలేదా మీలో ఇప్పుడు అర్థమైంది కదా మీకు నాలుగు స్థితులు ఉంటాయని. ఇంకేంటి తేడా, ప్రాక్టీస్ అంతే మీరు చేయాల్సిన, అంతే తప్ప మీరు ఏదేదో చేయకల్లే. ఫిజిక్స్ లో ఫార్ములా చెప్తాం, ఆ ఫార్ములా కనిపెట్టడానికి ఒక చచ్చి ఉంటాడు ఆ సైంటిస్ట్. కనిపెట్టేసిన తర్వాత మీకు ఇక్కడ క్లాసులో కూర్చోబెట్టి ఫార్ములా చెప్తే దాన్ని ఉపయోగించుకోమంటే వీళ్ళు ఏం చేస్తారు, బట్టి కొడతారు. అలాగే నాలుగు పదార్థం యొక్క స్థితులున్నాయి, పదార్థం యొక్క నాలుగు స్థితులున్నాయి. అంటే ఈ ఫ్యాన్కి కూడా నాలుగు స్థితులు ఉండాలి. ఏంటో నాలుగు స్థితులు, మొదటిది మనకు కనిపిస్తున్నటువంటి వైఖరి, మధ్యమ మనం లోపలున్నాం, ఫ్యాన్ ఇక్కడుంది. కావాలంటే ఉపయోగించుకోవచ్చు, లేదంటే ఉపయోగించుకోలేము. అప్పుడు ఇదేమవుతుంది, మధ్యమ ఫ్యాన్ అవుతుంది. ఇలాంటి ఫ్యాన్లు చాలా ఉన్నాయి షాపులో. చూశారా వాటిని, చూడలేదా షాపులో? చూడలే పశ్యంతి, పశ్యంతి ఫ్యాన్. అసలు గాలి వేసేటటువంటి యంత్రము పర సిద్ధాంతమే తప్ప అక్కడ యంత్రం లేదు. దీన్ని అప్లికేషన్ చేసుకోగలిగితే మీరు ఇలా చేయొచ్చు, మీరు బూడిదలు తీయొచ్చు. దానికే ఉంది, దీన్ని ఉపయోగించుకోవాలి. మరి మాస్టారు మీరు తీయగలరా, కెమిస్ట్రీలో మేము సోప్ ఎలా తయారు చేయాలో చెప్తావా, మమ్మల్ని అడగండి. మేము సోప్ తయారు చేస్తే సోప్ తయారు చేయలేము మేము. యాటమ్ బాంబు ఎలా తయారు చేయాలో చెప్తాం కానీ తయారు చేయలేము. అంచేత మేము తయారు చేయలేము, కానీ మేము నేర్పిన వాళ్ళు ఫ్యాక్టరీస్ పెట్టేసుకున్నారు. మీ ఇష్టం, మరి మీరు ఏం పెట్టుకుంటారు, దిగంబరులు ఎలా అవుతారు చూద్దాం. అంచేత మొట్టమొదట అవతారం ఏంటి అంటే ప్రకృతిలో దిగంబరత్వము. శివుడు అందుకు దిగంబరుడయ్యాడు. ఇంచేత శివస్థితి ఉంటే తప్ప పదము పదార్థముగా మారదు. మొదటి స్థితి అది. మీరు అది అర్థం చేసుకోవాలి. అవతారాలన్నీ కూడా ఒకే ఊపులో కలికే అవతారం తప్ప మిగతా అన్ని అవతారాలు మీరు ఆటోమేటిక్ గా సాధించేయవచ్చు, ప్రాక్టీస్ చేసుకోవాలి. అంచేత మొదటి అవతారం యొక్క రహస్యం ఏమిటి అంటే శివతత్వము. అంటే ఏంటి, వరదాయ నమః. దత్త నమస్కారాలలో మొట్టమొదట మీరు నేర్చుకోవాల్సింది ఆయన నుంచి మీరు వరాలు కోరటం కాదు, వరదా స్థితిలో మీరు ఉండటం, మీరు వరాలు ఇవ్వటం నేర్చుకోవాలి. మీరు చాలా వాటికి వరాలు ఇవ్వచ్చు, ఖనిజ జగత్తుకు వరాలు ఇవ్వచ్చు, వృక్ష జగత్తుకు వరాలు ఇవ్వచ్చు, జంతు జగత్తుకి వరాలు ఇవ్వచ్చు. ఇచేత అవన్నీ కూడా మనకంటే కింద ఉన్నటువంటి స్థాయి. అసలు ముందు వరాలు ఇవ్వాలి అనిపిస్తే కదా అదంతా జరిగేది. వచ్చిన పెద్ద కూడా అది వరాలు తీసుకోవటమే తప్ప ఇవ్వటం మనకు తెలియదు. అంచేత దత్త నమస్కారాలు మీరు చేస్తున్నప్పుడు ఈ అవతరణ ప్రక్రియ మొత్తం మీకు తెలియాలి. ఈ అవతరణ ప్రక్రియలో మొట్టమొదటిది ఏంటి, వరములు ఇవ్వగలిగేటటువంటి స్థితి. మీరు ఇవ్వగలరా వరము? స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిష. దిగంబర స్థితి. దిగంబర స్థితి అంటే అర్థమైందేంటో, బట్టలు లేని స్థితి కాదు, పదములు పదార్థముగా మారే స్థితి. ఇది వరద వరద మీరు ఇదేగా చేస్తున్నారు. మీరు ప్రపంచానికి ఏమనుకుంటున్నారు? మంచి రాజ్యం ఉండాలి. అది అనుకోవటం లేదు. మీరు శ్లోకాలు చదివేస్తున్నారు, అందులో ముఖ్యంగా లాస్ట్ కదా అమ్మయ్య అనుకుని బట్ట చుట్టు పెట్టేస్తో పుస్తకాలు మడత పెడుతూ చేస్తారు తమాషా. అది అసలు అది ఏ స్థితిలో చేయాలి? వరద స్థితిలో ఉండి అనాలి అది. అప్పుడేం చేస్తారు, మైక్ పీక్తోనూ ఫ్యాన్ ఆపుతోనూ పుస్తకాలు క్యాప్ పెట్టుకుంటూనూ శ్లోకాలు గబగబో చదివేస్తాం. దిగంబరతో ఉండదు. తొందరగా ఎందుకు చేయటం నేర్చుకుని ఫలితము లేనటువంటి సాధన ఎందుకు? అర్చన కూడా అంతే. ఆ అర్చన యొక్క స్థితి మీరు ఎలా ఉండాలి, నడిపించాలి కృష్ణుడిని. మీరు రామకృష్ణ పరమహంస నడిపించగలిగితే మీరు ఎందుకు నడిపించలేరు? మీరు నడిపించాలని లేదు, నడిస్తే మీరు భయపడతారు తమాషా. అది మీరు అంటారు అంతే. ఇప్పుడు ఆ నడవటం మొదలెట్టాడు అనుకోండి, పారిపోతారు మీరు. మీరు ఉత్తర అంటారు అంతే. మీ సంగతి నాకు తెలియదు కానీ నేను భయపడతా. అంతకంటే మనకి ప్రమాదం ఏంటంటే వాళ్ళు నోరు విప్పితే. నోరు విప్పాడనుకో, యుద్ధం చేయంటాడు. ఆ యుద్ధం ఏదో నువ్వు చెయ్యి, నేను పడుకుంటా. మరి వరద ఆయన మహా ఎలా అవుతుంది? అంచేత ఆ మొత్తము ఆ అవతార ప్రక్రియలో దత్త నమస్కారాల పోజులన్నీ వస్తాయి. అంచేత ఏంటి దత్త నమస్కారాల్లో మొదటి పోజు? నమస్కార ముద్ర, కృష్ణపక్షము శుక్లపక్షము, శ్రవణము, ఒకవైపు ఈ చెయ్య, ఈ చెయ్య. ఇవి రెండు వందన ముద్రలో కలుస్తాయి. లింక్ ఆ ఫీలింగ్ లేకుండా మీరు దండం పెట్టారనుకోండి, దిగదు, అవతరణ జరగదు. ఇంచేటి అవతారము అంటే అవతరణ. అంచేత ఆ దండం పెట్టుకుని ఏం చేస్తున్నాం మనం? స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషా. ప్రజాభ్య, ప్రజలందరికీ కూడా మేలు కలగ్గాక. న్యాయేన మార్గేణ మహిం మహిషా. రాజులు ఎలా పరిపాలించాలి? రాజులంటే మనకంటే పెద్దనున్న స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు న్యాయ సమ్మతంగా పరిపాలించాలి. తర్వాత గోబ్రాహ్మణేభ్యో శుభమస్తు నిత్యం. మనం మొదటికి వచ్చారు కదా, ఆవు బ్రాహ్మణులకే మేలు జరగాలి. మిగతా వాళ్ళందరూ గంగలో దిగిపోయినా పర్వాలేదు. ఇంకెందుకు ఆ శ్లోకం? అంచేత ఆ శ్లోకం మామూలుగా చదువుకోకుండా దిగంబర స్థితిలో చదవండి దాన్ని. అంటే ఏంటి దిగంబర స్థితి అంటే నా ఉద్దేశం, ఆ పదాలకి మీకు ముందు అర్థం తెలియాలి. అర్థం తెలిసినటువంటి పదాలను ఉపయోగించుకునేటటువంటి నేర్పు కావాలి మీకు. ఎవడో ఉపయోగించాడు, మీరు ఉపయోగించాలి దాన్ని. అది ఉపయోగించాలి అంటే మీకేం తెలియాలి? మొట్టమొదట ఆ శాంత స్థితి అనుభూతిలోకి రావాలి. అది అనుభూతిలోకి రానంత వరకు ఇవన్నీ కబుర్లే. ఏ గురువు కూడా మీకు హెల్ప్ చేయలేడు. కానీ ఆ హెల్ప్ చేయటానికి కావలసినటువంటి మానసిక స్థితి ఏంటి అంటే వరదాయ నమః. సూర్య నమస్కారాల్లో అదే ముద్రకి ఏమంటాం మనం? అంటే మనకి వరాలు ఏవైనా కావాలి అంటే ఎవరి దగ్గరికి వెళ్తాం? మిత్రుల దగ్గరికి వెళ్తాం, బంధువుల దగ్గరికి వెళ్ళం. బంధువుల దగ్గరికి పూజ కొట్టడానికి వెళ్తాం. మళ్ళీ వాళ్ళు అడిగితే ఏమో అది వేరే విషయం. కానీ మిత్రుల దగ్గరికి వెళ్తాం మనం. దేనికి? వరాలు అడగటానికి. ఇంత రెండు ఒకటే. సూర్య నమస్కారాల్లో ఉన్నటువంటి మంత్రము, దిగంబరత్వము, షోడశోపచార పూజలో ఏం చెప్పారు మీరు? శ్రీకృష్ణుడిని ఆహ్వానించడానికి సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాద్ 1000. ఎక్కడ అవతరణ జరగాలి? ఇది సహస్రార చక్రంలో జరగాలి. అంచేత అన్ని ఇంటర్లింక్డ్, అంచేత వేరువేరు పనులుగా ఆ విషయాన్ని అర్థం చేసుకుంటున్నాం. అది అర్థం చేసుకోకుండా తొందరగా అది పూర్తయిపోవాలి మొర్రో అనుకునేటటువంటి మానసిక స్థితి నుంచి బయటపడాలి మనం. మీకు రుచి కలగాలి ఆ అర్చనలో. దీన్ని మనం అర్థం చేసుకున్న తర్వాత అంచేత దత్త నమస్కారము యొక్క అవతరణ విధానము ఇప్పుడు మనం జరుగుతున్నటువంటి అవతరణ విధానము ఒకటే, తేడా ఏం లేదు. రెండవ అవతారము వరాహ అవతారము. ఇదొక విశిష్టమైనటువంటి అవతారము. వర అనగా శ్రేష్టమని అర్థము, అహము అనగా రోజు అని భావము, వరాహం అనగా గుడ్ మార్నింగ్ అని అర్థం. ఇంతేగా మరి, వర అంటే మంచిది గుడ్, అహము అంటే రోజు గుడ్ డే. బిస్కెట్స్ ఏ ఉన్నాయిగా, అవి తినాలి లేవగానే అని అర్థం. సుదినం అని భావము. సుదినం అనగా అయ్యది మృదంగ తాళము తంబుర శృతి గూర్చి మృదు రాగముల కీర్తనల పాడి నిన్నది విన్న దినమే సుదినము అని భద్రాచల రామదాసు కీర్తించినాడు. భక్తి రసామృతం మన హృదయములో ఏ రోజు ప్రసవి స్రవించునో అది ఏ శుభదినము. వరాహము భక్తి లోభమునంత వరాహము భక్తి లోభమునంత ముందించును, ప్రశాంతతను సంతృప్తిని కలిగించును. వరాహమూర్తి హిరణ్యాక్షుడిని వధించును. హిరణ్యాక్షుడనగా బంగారముపై దృష్టి గలవాడని భావము. దత్త నమస్కారాలను ఏం చెప్తాం? రెండోది కార్తవీర్యాది రాజ్యప్రదాయనమ. రాజ్యం అన్నా హిరణ్యం అన్నా ఒకటే కదా. ఆ కార్తవీర్యార్జుని వీళ్ళే చంపేస్తాడు తర్వాత. హిరణ్యాక్షుడనగా బంగారముపై దృష్టి గలవాడని భావము, మమకారమునకు ప్రతిరూపము, అంతా నాకే కావాలి అని హిరణ్యాక్షుడు భూమినే చాపగా చుట్టినాడు. ఇది ఏ లోభగుణము. వరాహమూర్తి యజ్ఞరూపుడు అనగా త్యాగమూర్తి, త్యాగమే లోభమును జయించును. మన హృదయములో కీర్తన ద్వారా భక్తి ఉద్భవించినచో అట్టి భక్తి త్యాగమును మనస్సును నిలుపును. సూర్యోదయము అంధకార సదృశ్యమనొచ్చునట్లు త్యాగము లోభమును హరించును. ఇదియే వరాహావతార వైశిష్ట్యము. ఉన్న దానితో తృప్తి చెందిడి అంతఃకరణం ఏర్పడుటయే వరాహావతార వైశిష్ట్యము. బ్రహ్మచర్యము త్యాగము సంతృప్తి అనేటి లక్షణములు ఎవని హృదయము నశిష్ఠించునో అతడే భక్తిపరుడగును. కనుకనే తరువాత ఆర్షావతారము వచ్చును. అంచేత ఏ మానసిక స్థితిలోకి వచ్చాం? శాంతంగా ఉన్నాం. వరములను ఇతరులకి ఇచ్చేటటువంటి మూడ్లోకి వచ్చేసాం. వరదాయనమ. అది మనస్సులో పెట్టుకున్న తర్వాత మీరు బయటకు వచ్చిన తర్వాత ఏం చేయాలి? మీరు వరాలు ఇవ్వటం మొదలెట్టాలి ఇంక మీరు ఇతరులకి. ఏది మనం చేస్తే అదే మీకు వస్తుంది అని చెప్తున్నాం కదా. మీరు మీకు వర మీకంటే కింద ఉన్న వాళ్ళకి వరాలు ఇస్తే గురువులు మీకు వరాలు ఇస్తారు. స్వస్తి ప్రజాభ్య అనేది ఒక టెక్నిక్. ప్రతిరోజు భాగవతం అయిపోగానే నాటుకుంటున్నాం మనం. అందరూ సుఖంగా ఉండాలి, అందరికి పిల్లలు ఉండాలి, అందరూ ఆనందంగా ఉండాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలి, అందరూ 100 ఏళ్ళు ఏ విధమైనటువంటి చీకు చింత లేకుండా ఉండాలి అనేది నాటాలి. మీరు నోటితో చెప్పడం కాదు, అది మీరు నిజంగా మనస్ఫూర్తిగా కోరుకోవాలి. మన కుర్రాడు పరీక్ష బాగా రాయలేదు, రిజల్ట్ రావాలి, లోపల ఏముంటుంది మనకి? ఎలాగైనా పాస్ అయిపోతే బాగుంది. ఆ మానసిక స్థితి ఇతరులకు కూడా రస్తే వరదము అంటాం మనం. అందరూ సుఖంగా ఉండాలి, నేనే చెయ్యాలి అని కాదు, ఇతరులకి అవకాశం ఇవ్వాలి అనేటటువంటి భావన. ఇతరులకు ఎందుకు అవకాశం ఇస్తాం? ముందు నేనే దూరిపోవాలి, నాకు రాదేమో అని భయం మళ్ళా. అంచేత ఈ వరద స్థితి మీరు అర్థం చేసుకోండి, వరద స్థితి నుంచే మిగతా అన్నీ ఏర్పడతాయి అవతారాలు. ఎవరి అవతారాలు? జగద్గురువు యొక్క అవతారాలు. అంచేత ఇవ్వలేని వాడికి భగవంతుడు అనుగ్రహం రాదు, రాదు భగవంతుడు అనుగ్రహం. ఇవ్వటానికి నా దగ్గర ఏముంది? బూడిద. ఆ బూడిదే ఇచ్చాడు శృతిసాయి కూడా. అంచేత ఇవ్వగలిగితే బూడిద కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఇవ్వటం ఇష్టం లేకపోతే కోట్ల కోట్ల ఆస్తున్నా ఏముందంటాడు? బూడిద అంటాడు. అది మానసిక స్థితి, అది అంతకంటే ఇంకేం లేదు. అంచేత నేను ఎలా ఇస్తాను? చాలా ఇవ్వగలం మనం, చాలా చాలా ఇవ్వగలం. ఒక్క మాటతో మనస్సును విరిచేయగలం మనం. ఎన్నిసార్లు విరుస్తాం రోజుకి? చెప్పినా తిరిగి తిరిగి మనం అన్నా కూడా ఆ రోగం పోదు. పోగొట్టుకోవాలి. వరదాయ నమకి ఈ మానసిక స్థితి మీకు గుర్తు రావాలి. దత్త నమస్కారాలు చేస్తున్నప్పుడు హృదయంలో ఉన్నటువంటి ఆ దివ్య చేతనత్వమే అందరి హృదయాలలోనూ రక్త ప్రసరణ గావించుచున్నది. నాలో ఏ శక్తి అయితే గుడ్డ కొట్టుకోవటానికి ఉపయోగపడుతుందో అదే శక్తి అందరిలోనూ పనిచేస్తుంది. చాలా మందికి ఒక చిన్న అనుభవం వచ్చి ఉంటుందని నేను అనుకుంటాను. నేను గబుక్కుని ఎవడైనా అకారణంగా మనని కొట్టాడనుకోండి, ఏం చేస్తాం మనం? అండి దమ్ముంటే ఉతికి ఆరేస్తాం, దమ్ము లేకపోతే కోపంగా చూస్తాం. పైకి ఏమంటాం? పర్వాలేదులే అంటాం. వాడు కొడతాడేమో అని భయం అది. లేకపోతే ఏం చేస్తాం మనం? కానీ భోజనం చేస్తున్నప్పుడు మన పంటి కింద నాలిక పడుతుంది. నాలిక జీవితంలో ఒకసారైనా పడిందా ఎవరికైనా? ఎన్ని పళ్ళు ఊడగొట్టుకున్నారు? మరి పళ్ళు ఊడగొట్టుకోవాలిగా, ఎందుకు ఊడగొట్టుకోలేదు? మరి పక్కవాడి మీద ఎందుకు పడతారు మీరు? వరదాయ నమః. ఆ మానసిక స్థితి వస్తే తప్ప ఇవన్నీ జరగవు. ఆ మానసిక స్థితిలో ఉన్నవాడు ఏమంటే జరిగిపోతుంది. మీరు సాధనలు ఎన్ని చేశారు అన్నది ఇంపార్టెంట్ కాదు, ఆ మానసిక స్థితి ఉంటే. అందుకే మేము సాధనలు చేయటం లేదు. కానీ తమాషా ఏంటంటే ఆ మానసిక స్థితి ఉన్నవాడు భగవత్ అర్చనలో లీనమైపోతాడు. వాడు అర్చన మానడు, అర్చన యొక్క తీవ్ర స్థాయికి వెళ్ళిపోతాడు. మనస్సు దాంట్లో లగ్నం అవుతుంది ఈ చరిత్రలో, ఈ కథల్లో. ఇంచేత అది వాడి చరిత్రే కాబోతోంది కనుక, వాడి జీవితమే కాబోతోంది కనుక. గ్రూప్ ఫోటోలు తీస్తూ ఉంటాం, చూడగానే మొదటి ఫోటో ఎవరిని చూస్తాం? ఎవడైనా అంతే. అంచేత అది జగద్గురు చరిత్ర, మన చరిత్ర అవ్వాలి. అందుకు చదువుతాం అది. మన చరిత్ర కనుక మనకి బోర్ కొట్టదు రోజు తెలియదా. బోర్ కొట్టింది అంటే ఎందుకు బోర్ కొట్టింది మీకు? మీ చరిత్ర కాదు కనుక. వరదాయన మీరు అలా మారాలి అని కదా ఇదంతా గందరగోళం పడేది, ఆ చేతనత్వంలోకి మీరు రావటానికి. అంచేత ఈ వరాహావతారము రెండోది ఎలా జరుగుతుంది అంటే, ఈ మొత్తము విశ్వాన్ని కూడా నేను వ్యాప్తి చెంది ఈ విశ్వాంతరాళాలలో నా యొక్క శబ్ద తరంగాలు లీనమైపోవాలి. ఎలా లీనం చేస్తాం? ఏం పోజులో అవుతే లీనం అవుతున్నది? వెనక్కి వాళ్ళటం, అంతా నేనే అని వెనక్కి వాళ్తాడు. అంటే సూర్య నమస్కారాల్లోని రెండవ స్థితి వరాహావతారం. ఆ యజ్ఞమూర్తి అయిన వరాహావతారంలో కూడా మీరు చెయ్యి ఇలా కనుక పెట్టగలిగితే ఆ బరువుని ఎత్తడానికి, అది చాలా ఈజీ మెథడ్. మీరు ఎప్పుడైనా చూశారో లేదో, ఏదైనా బరువు ఎత్తాలి అంటే రెండు చేతులు కింద పెట్టాం మనం, పైకి ఎత్తుతాం. బరువు ఎత్తాలంటే ఎలా పెడతాం? శ్రీకృష్ణుడిని ఎలా మోసాడు? తట్టలో పెట్టి. అదే పోజు జగద్గురువుని. ఆ ఏ రోజైతే మీ చేతలలో జగద్గురువు యొక్క బాలస్వరూపం వస్తుందో, చేతలలో, చేతులంటే
అది గుడ్ డే, అది మంచి రోజు. వర అహము, అంచేత మంచి రోజు ఎప్పుడవుతుంది? జగద్గురువు యొక్క బాల్య లీలలు మీ జీవితాలలోకి రావాలి. అంతేగా మిల్లిమిల్లిగానే కదా స్టార్ట్ అవుతాయి, పెద్ద పెద్ద లీలలు అక్కర్లేదు. జగద్గురువు చేసినటువంటి ఆ చిన్న చిన్న లీలలు ఏంటి? ఒక లీల మట్టి తిన్నాడు, మట్టి తిన్నావా అన్నాడు. కాదు, నోరు తెరు అంటే ఏం కనిపించింది అక్కడ? మరి మీరు చూపించగలరా విశ్వాన్ని నోరు తెరిచి? చూపించగలరేమో ఆలోచించండి. టెక్నిక్ తెలిస్తే చూపించగలరు, టెక్నిక్ తెలియకపోతే చూపించలేరు. అదే టీవీ అక్కడ ఉంది, అది ఆన్లో లేదు, ఏమీ లేదు. ఆన్ చేస్తే అన్ని ప్రోగ్రామ్స్ వచ్చేస్తాయి మీకు. అలాగే మన నోరుని ఆన్ చేయడం మనకి చేత కాదు. నోరు ఎప్పుడు ఆన్ అవుతుంది? తినేటప్పుడు తప్ప, లేకపోతే ఇంకోళ్ళని తిట్టేటప్పుడు తప్ప. అది మంచి రోజు కాదు. అంచేత ఎదుటి వాడిలో లోపాలు అసలు చూడనే వద్దు అసలు మీరు. అంచేత జగద్గురువుకి కుబ్జ కూడా అందమైన అమ్మాయిగానే కనిపిస్తుంది, ఆయనకి తగిన ఆచరణ చేయాలి. జగద్గురువు చేసినటువంటి బాల్య, అందుకని భాగవతం జరుగుతాం మనం. ఆ బాల్య లీలల వర్ణన ఎప్పుడైతే వస్తుందో అవి మీరు చేయగలిగేమో చూడండి. కాళీమర్దనము, బ్రహ్మదేవుడు పిల్లలందరినీ ఎత్తికెళ్లి దాచేస్తే మీరే ఆ పిల్లల రూపంగా మారిపోగలగటం, విషయ సుఖాల వైపు తీసుకువెళ్లేటటువంటి తల్లిదండ్రుల్ని చంపేయగలగటం. ఈ కాలం తల్లిదండ్రులు ఎట్టి తీసుకెళ్తున్నారు పిల్లల్ని? భగవంతుడు వైపు తీసుకెళ్ళమంటే లేదు కదా, తండ్రి హరిజేరుమా అనేది కదా. అలాంటి తండ్రి ఎవడైనా ఉన్నాడా? ఒకబడుద్దా? ఆయన ఒక్కడు లేడు. మరి ఆ తండ్రులను ఏం చేయాలి? చంపేయాలి. ఇచ్చేత మిమ్మల్ని రాంగ్ ట్రాక్ లో వెళ్తున్నారు వాళ్ళు. భారతదేశ సంస్కృతి అది. అంచేతే భాగవతముడు చదవడు, చదివితే ఇదంతా వస్తాయో నాయన నా పిల్లలు నన్ను చంపేస్తారేమో అని. ఇచ్చేటంటే రియల్ గా భాగవతం చదివాము, 7 రోజుల్లో ఫినిష్. మీరుండరు, జగద్గురు ఉంటాడు అక్కడ. కాని జగద్గురు అక్కర్లేదుగా మనకి, జగద్గురు ఉంటే అట. కృష్ణుడి యొక్క వరాలు కావాలి కానీ కృష్ణుడు లాంటి జీవితం ఎవరికి అక్కర్లేదు. తమాషాది. నన్ను చాలా మంది చెప్తూ ఉంటారు, రామ భక్తులు మంచిది, కృష్ణ భక్తులు, రామభక్తి మంచి కాదు కృష్ణభక్తి చాలా మంచిది, రాముడిని కష్టాలు పాలవుతారు అందరూను. ఇంచేత తెలుసు కదా అందరికి, కానీ నిజం అదే ఆలోచించి చూడండి. అసలు రామభక్తులకు అసలు ఎప్పుడు కష్టాలు రాలేదు, వచ్చే కష్టాలన్నీ కృష్ణభక్తులకే కాదా? ఆలోచించి చూడండి. విభీషణుడు రామభక్తుడు అయ్యాడు, లంక వచ్చేసింది. సరే, హనుమంతుడు రామభక్తుడు అయ్యాడు కదా, భవిష్యత్ బ్రహ్మ అయిపోయాడు. ఏం కష్టపడ్డాడు? మీరాబాయి కృష్ణభక్తురాలైంది, విషం తాగాల్సి వచ్చింది కదా. పాండవులు కృష్ణభక్తులయ్యారు, ఉన్న రాజ్యం ఊడింది. అంతే, తర్వాత ఎప్పుడో ఏదో అవుతాయి, ఆవిడకి ఏం కావాలి. కానీ ప్రజల దృష్టి ఎలా ఉంటుందో చూడండి. సత్యాన్ని చూడగలిగేటటువంటి దృష్టి లేదు. ఎప్పుడు చాలా మంది చెప్పారు నాతో, నేను వాళ్ళతో ఏం మాట్లాడలేదు, అవును కరెక్ట్, ఎందుకన్నాను నేను, రాముడు చాలా కష్టపడ్డాడు కదా, కరెక్ట్, వాళ్ళతో నేనేం వాదించలేదు. కానీ మనం వాళ్ళకి చెప్తూ ఉంటాను నేను, రాముడి భక్తులు ఎప్పుడు సుఖపడ్డారు, కష్టపడింది రాముడు. కృష్ణుడు దాంట్లో కృష్ణ భక్తులు కష్టపడ్డారు, సుఖపడింది కృష్ణుడు. అంతేగా 8 పెళ్ళాలు 16,000 పెళ్ళాలు హాయిగా మధురలో బృందావనంలో రాజ్యం చేసుకుంటూ ఫ్లూటు వాయించుకుంటూ కూర్చున్నాడు. యుద్ధం చేయాల్సి వచ్చినప్పుడు నేను ఆయుధం పట్టను పో అన్నాడు. అంతేగా రావణాసురుడితో యుద్ధం చేశాడు బాబా రాముడు. కృష్ణుడు ఏం యుద్ధం చేశాడు? నిజంగా యుద్ధం చేయాల్సి వచ్చినప్పుడు ఏమన్నాడు? పో, నేను యుద్ధం చేయనన్నాడు. అంటే ఇక్కడ రాముడు కృష్ణుడు యొక్క చరిత్రని ఇంకొక దృష్టితో కూడా ఆలోచించవచ్చు అని చెప్పటమే తప్ప,
ఖచ్చితంగా రామావతారం తర్వాత కృష్ణావతారం కనుక రాముడు కంటే కోటి 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 రెట్లు కృష్ణుడు ఎక్కువ స్థాయిలో ఉన్నాడు. అందులో డౌట్ ఏం లేదు. ఎంత ఎక్కువ స్థాయిలో ఉన్నాడు అంటే కృష్ణ చేతనత్వము భూమి మీద ఇంకా పూర్తిగా అవతరించలేదు. ఇప్పటికీ పూర్తిగా అవతరించలేదు, అంచేత యుద్ధం చేయనన్నాడు. ఎందుకంటే కృష్ణుడు పూర్తిగా అవతరించిన తర్వాత యుద్ధం చేయాల్సినటువంటి అవసరం ఉండదు. మీరు అది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఆయుధం పట్టను అంటను కృష్ణుడి యొక్క ఉద్దేశం ఏంటి అంటే, అసలు కృష్ణ చేతనత్వం భూమి మీద దిగాక యుద్ధం చేయవలసినటువంటి అవసరాలు రావు, పూర్తిగా అవలే అప్పటికది. హాఫ్ హాఫ్ అయింది పాపం. సరే, మూడవది వరాహం అంటే అర్థమైంది కదా. ఏంటి వరాహం అంటే, ఆ రోజు మీరు పానీయంబులు ద్రావుచున్ దగ్గర నుంచి నిద్రపోయేంత వరకు హాసలీలా నిద్రాదులం చేయుచున్, తర్వాత నిద్రలో స్వప్నాలు వచ్చినప్పుడు తిరుగుచున్ లక్షించుచున్. లక్షించుచున్ అంటే ఏం చేస్తారు, చూస్తారు, స్వప్నాన్ని చూడటమే కదా. అంచేత అటు భౌతిక జగత్తులో జాగ్రత్త అవస్థ చెప్పాడు, హాస లీలా నిద్రాదులం చేయుచునని నిద్రకు వెళ్ళిపోయాడు. నిద్ర తర్వాత కూడా కంటిన్యూ చేశాడు. ఏం చేయాలి నిద్రలో, లక్షించుచును. సంతత శ్రీమన్నారాయణ పాద పద్మయుగళే చింతామృతాస్వాద సంధానుడై మరిచిన్ సురారిసుకుడు ఏతద్విశ్వం అనేది వరాహము. ఆ మానసిక స్థితి ఏ రోజున్నదో అది మీకు మంచి రోజు. ఆ స్థితి ఏ రోజు రోజో అది ఖచ్చితంగా చెడ్డ రోజు. మరి స్టూడెంట్స్ చదువుకోవాలక్కర్లేదా? మరిచిన ఏతద్విశ్వము నన్ను మర్చిపోటేనా? శ్లోకం అర్థం ఏంటని పోతాను కదా రాసి పారిశర్యం. పానీయంబులు ద్రావుచున్ గుడుచుచున్, ఇవాళ పొద్దున చెప్పాను దీనికి. భాషించుచున్, మూడు చెప్పాడు. నీళ్లు తాగటం, స్వాతిష్ఠాన చక్రం, గుడుచుచున్ మూలాధార చక్రం, భాషించుచున్ విశుద్ధి చక్రం. చాలా ఉన్నాయి దాంట్లో. ఇది మీకు ఎప్పుడైతే అర్థం అవుతుందో అది వరాహము. ఇది అర్థం అవ్వాలంటే ఏంటి, ఇంకా ఈ భౌతిక జగత్తులో ఉన్నటువంటి దాన్ని పట్టించుకోడు. కష్టపడి ఎలాగో అలాగ అప్పు చేసి వాడు ఇంజనీరింగ్ లోనో డాక్టర్ లోనో చేరతాడు. చేరిన తర్వాత ఎందుకు చేరాడు, చదువుకోవడానికి చేరాడు. ఈ కష్టాలు పోతాయా చదువుకుంటున్నప్పుడు పోవు. ఈ ఐదేళ్లు కష్టపడాల్సిందే, ఇంట్లో వాళ్ళకి తెలుసు వాళ్ళకి తెలుసు. కానీ ఐదేళ్లు ఎందుకు కష్టపడతారు వాళ్ళు, దాని తర్వాత సుఖపడవచ్చు. అలాగే ఈ భౌతిక జగత్తులో ఉన్నటువంటి కష్టాలు ఉండవచ్చు పోవచ్చు, ఒకటి మాత్రం గ్యారంటీ, ఇప్పుడు మీరు కష్టాల్లో ఉంటే రేపు ఖచ్చితంగా సుఖాల్లో ఉంటారు, ఇప్పుడు మీరు సుఖాల్లో ఉంటే రేపు ఖచ్చితంగా దుఃఖాల్లో ఉంటారు, ఇది గ్యారంటీ. ఇది అంచేత నిరంతరము సుఖముగా ఉన్నటువంటి వాళ్ళు మీకు ఎక్కడా కనిపించరు. ఏదో ఒక బాధ ఉంటుంది. ఏమీ బాధ లేకపోతే బాధ లేదనే బాధ ఉండొచ్చు. అదేంటి ఎలా అంటారంటారు, మీరు చూసుకోండి. మీకు ఎప్పుడైనా ఆ మాట మీ నోట్లోంచి వచ్చినప్పుడు పట్టుకుంటా మిమ్మల్ని నేను, మీరే అంటారు చాలాసార్లు. అది అంచేత బాధలు కాదు మీరు గుర్తుంచుకోవాల్సింది. ఏంటి గుర్తుంచుకోవాలి, శ్రీమన్నారాయణ పాద పద్మయుగళి చింతామృతాస్వాద సంధానుడై. ఆ పాదపద్మయుగముల యొక్క ఆలోచనము యొక్క రుచి ఆస్వాదించాలి దాన్ని, ఆ రుచి. నేను బెనారస్ లో ఉన్నప్పుడు ఓంప్రకాష్ శర్మ అని ఒక నవల రాసేవాడు ఉన్నవాడు. నాకు చాలాసార్లు ఏమనిపిస్తుందంటే ఆ నవల చదవటం వల్లే నాలో ఏ మార్పులు వచ్చాయేమో అని. మామూలు నవల, ఇద్దరు పురుషు సులోచనారని వాళ్ళలాగే రాసేవాడు నవల. అద్దెకి తెచ్చుకునేవాళ్ళం నవళ్ళు. మా తాతగారు చూస్తారేమో అని టెక్స్ట్ బుక్ లో పెట్టుకుని నవలు చదివేవాడిని, అది వేరే విషయం. అవంతా మీరు చెప్పలేదు నేను మీకు, సరేనా? సరే, నవలు చదువుకుంటూ ఉండేవాడిని. ఆ నవల నాకు ఎంతగా రుచించేదంటే అయిపోతుందేమో అని మెల్లిగా చదివేవాడిని. ఏం రాసేవాడు వాడు క్యారెక్టరైజేషన్. మరి మామూలు నవలు ఇస్తే చాలా మందికి ఆ రుచి ఉండేది కాదు. ఇప్పటికీ నాకు చాలాసార్లు అనిపిస్తుంది, అదొకటి అలాంటి రుచి మళ్ళా నాకు కేఎం మున్షి రాసినటువంటి కృష్ణావతారాలు వచ్చింది. మీలో ఎవరైనా ఉంటే దాన్ని చదువుకోండి, చాలా సింపుల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. అసలు కృష్ణుడు అనేటటువంటి చేతనత్వము మనం ఎందుకు పొందలేమో అనిపిస్తుంది అది చదివితే. ఇంగ్లీష్ నాకు రాదు అనే బాధ వద్దు, మీరు కాస్త ఇంగ్లీష్ లెటర్స్ చదివేసుకోగలిగితే అర్థం అయిపోతుంది మీకు, అంత బాగా రాశాడు సింపుల్ గా. లేదు కొంచెం కష్టపడండి, ఒక మంచి పుస్తకం చదవటానికి డిక్షనరీ పెట్టుకుని చదవలేనా ఏంటి? చింతామృత స్వాద సంధానుడై ఆ రుచి మరిగితే. మొన్న చెప్పారు చూశారా, నాకు చంపేస్తున్నాడు ఎవరు? ఎస్ఎస్ఐ గురుజీ. ఎందుకు చంపేస్తున్నాడు? పచ్చికూరలు తినమంటున్నాడు. అసలు మేము పచ్చికూరలు తింటే పని చేయలేమని, అసలు పచ్చికూరలు తింటే మీ మనస్సులు బాగుపడి మీరు ఆరోగ్యవంతులు అవుతారు అంటే నా దగ్గరకు వచ్చి వాళ్ళని రిక్వెస్ట్ చేసింది ఏంటంటే మేము పచ్చికూరలు తినమని. ఆస్వాదన రుచి మరిగితే అదే బాగుంటుంది. మళ్ళా ప్రశ్న ఏంటి అంటే రుచి మరగటం. అంచేత ఏంటి రుచి మరగాలి? మీరు సంతత శ్రీమన్ నారాయణ పాద పద్మ చరణామృత చరణయుగళి చింతామృత స్వాద సంధానుడై. అది మంచి రోజు. అది ఎప్పుడైతే మీకు ఆ రుచి వస్తుందో అప్పుడు మీలో వరాహావతారం వచ్చినట్టు. అప్పుడేమవుతుంది మీకు? ఖచ్చితంగా హిరణ్యాక్షుడు హిరణ్యకశిపుడు చచ్చిపోతారు. బంగారం మీద మీకు మోహం ఉండదు. బంగారం అంటే భౌతిక సుఖాల మీద ఉండదు. నిజంగా జ్ఞానం కావాల్సిన వాడు ఎవడికి భౌతిక సుఖాల మీద మోసం ఉండదు. ఉంటే వాడు జ్ఞానం రాదు వాడికి. ఆ మూడు ఏ రోజు వచ్చిందో ఆ రోజు వరాహము. అంచేత మీ దృష్టి ఎటువైపు ఉండాలి? శ్రీమన్ నారాయణ పాద పద్మయుగం. ఎక్కడున్నాయి పాద పద్మ యుగాలు? ఆకాశంలో సూర్యుడు రూపంలో ఉన్నాయి. అవి నిజమైనటువంటి పాద పద్మాలు. అది వస్తే తప్ప ఇక్కడ భౌతిక జగత్తులో ఉన్నటువంటి పద్మాలు కూడా వికసించవు. ఆ తెలుసు కదా మీకు పద్మములు, వాటిని సూర్యుడి స్నేహితుడు అంటాం. ఇంచేత సూర్యుడు వస్తేనే పద్మాలు వికసిస్తాయి. అది రెండవ పోజు వరాహము. అర్థమైంది కదా ఇప్పుడు వరాహావతారము. అంచేత వరాహావతారం అంటే ఏంటి? ఆ సూర్యకిరణములు తప్ప ఇంకేం అక్కర్లే. కానీ ఇంకేం అక్కర్లేదంట దాంట్లో మీరు నష్టమేం పోవటం లేదు. మీరు సంపూర్ణ సృష్టిని శాసించేటటువంటిది సూర్యుడే. సైంటిస్టులు కూడా ఒప్పుకుంటున్నారు. ఓ 10 రోజులు సూర్యుడు లేడనుకోండి ఫినిష్ అందరూ. 20 రోజులు ఎంతో సూర్యుడు లేదనుకోండి ఇంకా అన్ని రోగాలే. ఈ సైన్స్ ఏమీ కాపాడలేదు. అంచేత దృష్టి ఎవరి వైపు ఉండాలి? సూర్యుడి వైపు ఉండాలి. సూర్యుడి వైపు ఉంటూ భావం ఏముండాలి? నా హృదయంలో ఉన్నటువంటి ఆ జ్ఞాన సూర్యుడు ఎక్కడున్నాడు? పైనే ఉన్నాడు. కానీ వాణ్ణి ఇక్కడ నేను చూడలేకపోతున్నాను. ఇక్కడ కనిపించడం లేదుగా, వెలుగు కనిపించడం లేదు, ఆ వేడి కనిపించడం లేదు, ఆ సూర్యుడు కనిపించడం లేదు. ఎక్కడున్నాడు? అందుకని మన పైకి చూస్తాను రెండో పోజ్ ఇమీడియట్ గా. ఇక్కడ నాకేం కనిపించలే హృదయంలో. కనిపించలేదు అంటే ఎవరిని గుర్తు చేసుకోవాలి? అంచేత ఆ దివ్యమైనటువంటి సూర్యోదయం ఎప్పుడవుతుందో మన జీవితాలలో సౌభాగ్య సూర్యోదయం అవుతున్నది. అది రెండవ దత్త నమస్కారము. ఆ అవతరణ అంటే మీకు తిప్పి తిప్పి నేను చెప్పింది మీకు అర్థమైందో లేదో నాకు అర్థం అవటం లేదు. భగవంతుడి యొక్క స్పర్శ దర్శనము తప్ప నాకు ఇంకేమీ అక్కలలేదు. మిగతావన్నీ ఎందుకు అంటే ఆ దర్శనం కోసం నాకు శరీరం ఉండాలి కనుక. తిండి మానేసావు అనుకో నువ్వు, అవదు కదా, దానికోసం ఇదంతా తప్ప. అనేటటువంటి ఆర్తి వచ్చాక ప్రపంచంలో ఏ శక్తి మిమ్మల్ని ఆపలేదు, ఎవ్వడూ ఆపలేడు మిమ్మల్ని. అది ఇంకంతే ఆ బండి అలా విడిపోతుంది. అది అంచేత మూడవ అవతారం ఏమైంది, నారదుడు అనుసంధానకర్త. మూడవది నారద అవతారం. నారం దదాతి ఇది నారద. ఇక్కడ కాపుదాం, టైం చూసుకోలేదు, కరెక్ట్ 7:30 అయింది. ఆ స్థితి అర్థం చేసుకోండి, అంతే, ఆ స్థితిని పట్టుకోండి మీరు. అక్కడ నుంచి అన్ని వస్తాయి, అన్ని అవతారాలు వస్తాయి, సర్వ జ్ఞానము వస్తుంది, సర్వ సంపదలు వస్తాయి. కానీ ఆ స్థితి తప్ప మిగతా అన్ని పట్టుకుంటా ఉంటారు. అంతా మరి భక్తులకి కనిపించినది, నాకెందుకు కనిపించటం లేదు అనేటటువంటి ఆర్తి. ఇంతమంది భక్తులు యొక్క అనుభవం అది, అక్కడే ఉంది అంతా కూడా. మళ్ళీ ఆజ్ఞాచక్రము అనేటటువంటి ఒక భౌతిక స్థితిలోకి వెళ్ళిపోకండి మీరు. ఆ శూన్యము, శూన్యమంతా వ్యాపించి ఉంది. ప్రస్తుతం మీకు ఆజ్ఞాచక్రము సహస్రార చక్రమునకు మధ్య ఉన్నటువంటి శూన్య ప్రదేశాన్ని చూస్తున్నారు. కానీ ఆ శూన్యము ఇంటర్కనెక్టెడ్. నా గదిలో ఉన్న కిటికీ, ఈ బయట ఉన్నటువంటి హాలు, ఎదుర్కొన్న ఇంట్లో ఉన్నటువంటి కిటికీ మధ్య ఉన్న శూన్యం ఒకటేగా, ఖాళీ ప్రదేశం ఒకటే. ఆ లింక్, ఆ శూన్యాన్ని కనుక మీరు గమనించగలిగితే అందులో దూరిపోతారు. అంటే జ్ఞానము కదా, నారం దదాతీతి నారద. అంచేత ఈ స్థితిలో ఉండి భాగవతం వింటే వింటున్నవాడు ఎవడు? నారదుడు. నారదుడికి చెప్తున్నటువంటి స్థితి ఏంటి? ఆ పరమవ్యోమం, దిగంబరత్వము. అంచేత ఇది భాగవతం యొక్క మూడవ స్థితి. మొదటిది ప్రేతయోని, రెండవది మృత్యువుని దాటేటటువంటి పరీక్షిత్, మూడవది నారద స్థితి. ఇప్పుడు మీరు ఉన్నటువంటి స్థితే నారద స్థితి. జ్ఞానము దీన్ని ఉపయోగించుకోగలగాలి. కంప్యూటర్ కొనేసి పెట్టుకున్నాం, ప్రాక్టీస్ చేసుకోండి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః. గోబ్రాహ్మణేభ్యో శుభమస్తు నిత్యం, లోకా సమస్తా సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథ్వీ సస్యశాలిని, దేశోయం క్షోభరహితో బ్రాహ్మణా సంతు నిర్భయా. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః. సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖమాప్నుయాత్. అపుత్రాః పుత్రిణః సంతు, పుత్రిణః సంతు పౌత్రిణః. సదనాః సంతు జీవంతు శరదాం శతం. ఓం శాంతి శాంతి శాంతి. అంచేత నారద స్థితి ఏం తెలుపుతుంది మనకి? నీ యొక్క చరణాలు కూడా ఆ భగవంతుడి యొక్క చరణాలే. ఎప్పుడు ఆ జ్ఞానం ఉంటే, ఆ స్థితిలో ఉన్నప్పుడు. అంచేత మూడవ పోజ్ ఏమవుతుంది? అప్పుడు మాత్రమే, ఆ స్థితిలో ఉన్నప్పుడు మాత్రమే పాదహస్తాసనానికి విలువ ఉంటుంది. మూడవ స్థితిలో, నారదీయ స్థితిలో.